నమస్కారం. అనేక ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ధనమూలం మిథన్ జగత్ అంటారు, డబ్బుకు లోకం దాసోహం అంటారు. అటువంటి ధనం చేసే మాయ అంతా ఇంత కాదు అని మనం అందరం అనుకుంటాం, కానీ ఆ ధనం కోసమే పాకులాడుతూ ఉంటాం. మరి అసలు ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి, ఏ మార్గంలో సంపాదించాలి, ఎలాగ దాన్ని ఖర్చు పెట్టాలి, ఎలాగ మనం పొదుపు చేసుకోవాలి, ఇత్యాది విషయాల గురించి సిస్టర్ సుమలత గారు చెప్తారు, తెలుసుకుందాం. ఓం శాంతి సిస్టర్. మనం అనుకున్నట్టుగా ఐశ్వర్యం, ధనం, డబ్బు ఇవన్నీ కూడా మాయా అని తెలుసు, భ్రమ అని తెలుసు, ఇవాళ్ళు ఉంటుంది రేపు ఉండదు అని కూడా తెలుసు. అయినా గాని మానవుడు ఎందుకు ఆ మాయలో చిక్కుకుంటున్నాడు? ప్రతిరోజు అది సంపాదించాలి, దాని వెనకే కదా ఆరాటం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ధనం సంపాదించే దాని వెనకాలే మనం పరిగెత్తుతున్నాం. అసలు ఇదేంటి, ఇదేం మాయ?
ఈ ధనము అనేది నిజానికి మీరు అన్నట్లుగా ఈ ప్రపంచంలో అందరి మనసుల్లో నిండిపోయినటువంటి ప్రస్తుత ఆలోచన. ధనము, సంపద, ఎలా ధనవంతులుగా కావాలి, నేనేం చెయ్యాలి. మనం గమనిస్తే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అందరూ చేసే ప్రయత్నము ధనం సంపాదించాలి. చదువుకునే పిల్లలు కూడా ఎందుకు చదువుకుంటున్నాము అని అంటే రేపు పెరిగి పెద్దయ్యాక మంచి శాలరీ సంపాదించాలి కాబట్టి చదువుకోవాలి అని అంటారన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి పెద్దవాళ్ళు నాటినటువంటి సంకల్పం ఏంటి అంటే ధనం కోసమే చదువుకుంటున్నాము, ధనం మంచిగా ఉంటే జీవితం బాగా ఉంటుంది అని రకరకాలుగా మనకి చెప్తూ వచ్చాయి. అయితే ఫస్ట్ అసలు ఈ ధనం గురించినటువంటి అపోహ మనం ఈ మొదట్లోనే మనం క్లారిఫై చేసుకుంటే మంచిది. ధనం అన్నది మాయ అని అంటారు, కానీ నిజంగా ధనం మాయనా లేకపోతే ధనాన్ని ఉపయోగిస్తున్న మనిషి మాయలో ఉన్నాడా అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే ఈ రెండిటి మధ్య ఒక సూక్ష్మమైన గీత ఉంది. ధనం ఎక్కువ ఉంటే ధనం మాయ వంటిది, ఆ ప్రపంచంలోనే పడిపోయి ఉంటున్నాము అన్నప్పుడు అక్కడ అసలు ధనం అనేది లేకపోతే మరి సంతోషంగా ఉంటున్నారా మనుషులు? ధనం లేకపోయినా కూడా సంతోషం ఉంది అని చెప్పలేము, అక్కడ కూడా దుఃఖం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే స్వతహాగా ధనానికి ఒక గుణం అంటూ లేదు, అది మంచి అని చెడు అని ధనాన్ని మనం వర్గీకరించలేము. దాన్ని ఉపయోగించే వ్యక్తి పైన ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మనకి చిన్నప్పుడు స్కూళ్లలో గుప్తుల కాలము బంగారు యుగము అని చెప్పేవారు. అంటే ఆ బంగారు యుగంలో వజ్రాలు రాశులు రాశులుగా కుప్పలు కుప్పలుగా వేసి ఉండేవారు అని చెప్పేవారు అన్నమాట. వజ్రాలన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నప్పుడు అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ అంత ధనం ఉన్నా కూడా అంతగా అందరికీ కనీసం దొంగతనం చేయాలి అన్నటువంటి ఆలోచన కానీ, నాకు ఇది లేదు అన్నటువంటి భేదభావాలు తారతమ్యాలు కానీ ఆ ప్రపంచంలో లేవు అని చెప్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం ఎక్కువ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి, ధనం ఎక్కువ ఉంటే మనిషి మారిపోతాడు, ధనం అంటేనే మాయ అని కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. మనిషి యొక్క వ్యక్తిత్వము ఎప్పుడైతే గుణాలతో నిండి ఉంటుందో అప్పుడు ధనం ఎక్కువ ఉన్నా కూడా ఆ ధనంతో మనిషి చెడుగా మారడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
అంటే ఇప్పుడు మనము సాధారణంగా ధనము అంటే కొంత ఒక శాలరీ కానీ ఒక ధనం, ఒక ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి అంటే మనం జీవించడానికి సరిపడినంత సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే, సాధారణంగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, నాలుగు రాళ్లు వెనకేసుకున్నాయి. అసలు ఈ నాలుగు రాళ్ళు ఏంటి? నాలుగు రాళ్లు వెనకేసుకోమంటారు దేనికి అంటే, ముందు చూపన పొదుపన లేకపోతే అలా చేసినందువల్ల ప్రయోజనం ఉందా? మీరు చెప్పారు ధనము ఉపయోగించుకునే పద్ధతి మీద ఉంటుంది, అది ధనం మాయా మనిషి మాయా అనేది, అది ఎలాగ తెలుస్తుంది మనకి ఆ భేదం?
ఆ భేదం అర్థం చేసుకోవాలి అంటే ముందు మనిషి తన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇందులో మనిషి తన డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేది కూడా ముందు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి అంటే ఇక్కడ మనం నాలుగు రకాల వ్యక్తిత్వాలను ఒకసారి మనం గమనిస్తే, డబ్బును ఖర్చు పెట్టేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టే విధానంలో కొంతమంది పిసినారులు అని అంటాం, కొంతమంది దుబారా ఖర్చు చేస్తున్నారు అని అంటాం, కొంతమంది ఎంత డబ్బున్నా కూడా చింతించే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమందిని దాతలు అని అంటాం. ఇప్పుడు మీరన్నట్లుగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని అన్నట్లుగానే పెద్దవాళ్ళు ఇంకేమంటారంటే కూర్చొని తింటే కొండలన్నీ కూడా కరిగిపోతాయి, కాబట్టి సంపాదన అనేది ఉండాలి అని చెప్తారు. ఈ ధనం అనేది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనం సంపాదిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక 10 రూపాయలు నేను బీరువాలో దాచిపెట్టినంత మాత్రాన ఒక నెల తర్వాత అది పెరిగి 100 రూపాయలైతే అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఖర్చు పెడుతున్న తగ్గట్టుగా సంపాదించడం కూడా ఖచ్చితంగా ఉండాలి. కానీ నేను ఎలా ఖర్చు పెడుతున్నాను, ధనానికి నాకు నేను ఏ విధమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాను అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా 4 రకాల వ్యక్తిత్వాలు మనుషులు ఉంటారు అన్నట్లుగా, ఒకరు పిసినారులు అనుకుంటాం. అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర చాలా చాలా కంజ్యూస్ అంటాం చూడండి, చాలా ఖర్చు అవసరమైన చోట కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు. కానీ వాళ్ళు తమను తాము మేము పిసినారులము అని వాళ్ళు అంగీకరించరు. ఎందుకు అంటే వాళ్ళకి అది అవసరం అనిపించదు.
పొదుపు అన్న ముసుగులో పిసినారుతనం అంతే కదా,
అంతే పొదుపు చేస్తున్నాము, భవిష్యత్తులో మరి మాకెవరు ఇస్తారు, చూసే వాళ్ళు ఎవరున్నారో అంటూ పిసినారితనాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. కానీ అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక్కోసారి నేను పొదుపు చేస్తున్నాను, దుబారా ఖర్చు చేసే దగ్గరేమో ఖర్చు అనవసరమైన ఖర్చు చేసేసి అవసరమైన చోట ఖర్చు పెట్టకుండా నేను పొదుపు చేస్తున్నాను అని ఎంత ఉన్నా కూడా లేనట్లుగా బ్రతుకుతూ ఉంటారు చూడండి, వాళ్ళని మనం పిసినారులు అని చెప్పచ్చు. సో ఎంత ఉన్నా కూడా లేదు లేదు అనుకుంటూ వెళ్తూ ఉంటూ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇది అవసరం లేదు అన్నటువంటి ఆ ముసుగులో వెళ్తూ ఉంటే వీళ్ళు ఒక రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, వీళ్ళని పిసినారులు అని అంటారు. ఇంకొకరు దుబారా ఖర్చు చేసేవాళ్ళు. దుబారా ఖర్చు చేయడము అంటే కేవలం డబ్బున్న వాళ్లే దుబారా ఖర్చు చేస్తారు అన్నటువంటిది కూడా ఒక అపోహే. డబ్బు లేని వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ధనంలో చాలా అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అది ఫాల్స్ ప్రెస్టేజ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు. అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా నేను ఫలానా వాళ్లతో పాటు వెళ్తే కానీ నాకు స్టేటస్ అనేది నాకు నిలవదు సమాజంలో అని కొన్ని ఫాల్స్ ప్రెస్టేజ్ కారణంగా కూడా డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతూ ఉండొచ్చు. అలా రకరకాలుగా 10 రూపాయలు అవసరమైన ఖర్చు పెట్టచ్చు అన్న చోట కూడా 100 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సమయంలో అలాంటి వాళ్ళని మనం దుబారా ఖర్చు చేస్తున్నారు అని చెప్పచ్చు. మూడో రకం వాళ్ళు చింతించేవాళ్ళు. అంటే ఎప్పుడు డబ్బు గురించి బాధపడుతూనే ఉంటారు, డబ్బు ఉన్నా కూడా నా దగ్గర లేదేమో అన్నటువంటి చింత అన్నమాట. ఒక కథ ఏం చెప్తారు అంటే, ఒక సేట్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా దగ్గర ఎంత ఆస్తి ఉండొచ్చు అని అంటే, సేట్ గారు మీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత ఉంది అని లెక్క పెట్టాలంటే సుమారు 6 నెలలు పట్టచ్చు అని అంటారు. అయితే సేట్ అడుగుతాడు, పోనీ నా తర్వాత ఎన్ని తరాల వరకు నా ఈ ఆస్తి ఇదంతా కూడా కొనసాగుతుంది అని అంటే, 11 తరాల వరకు తిని కూర్చున్నా కూడా తరగని ఆస్తి ఉందండి మీ దగ్గర అని చెప్తాడనమాట. వెంటనే పాపం సేట్ బాధపడడం స్టార్ట్ చేస్తాడు, అయ్యో మరి నా 12వ తరం వాళ్ళు ఏమవుతారు అని. వీళ్ళందరూ చింతించే వర్గంలోకి, చింతించే కేటగిరీలోకి వస్తారనమాట. అదేవిధంగా మనందరం కూడా ఒక్కొక్కసారి సేట్ చేసిన విధంగానే ఎంత ఉన్నా కూడా ఏదో లేనట్టుగా, ఏదో పోయినట్టుగా, తర్వాత భవిష్యత్తులో ఏమవుతుంది అని కాస్త అతిగా ఆలోచించి చింతించే వాళ్ళలాగా తయారవుతాం అన్నమాట. ఇంకా నాలుగో రకం వాళ్ళు దాతలు అని అంటారు. వాళ్ళని సదుపయోగం చేసేవాళ్ళు అని కూడా అంటారు. ఇప్పుడు ఇందాక దుబారా ఖర్చు చేసేవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళే దుబారా ఖర్చు చేస్తారు అన్నది ఎలాగైతే అపోహనో, అలాగే దానం చేసే వాళ్ళందరూ కూడా ధనవంతులే ఉంటారు అనేది కూడా ఒక అపోహ. 100 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి తను సంపాదిస్తున్నటువంటి ఆ 100 రూపాయల జీతంలోనే కష్టపడి 5 రూపాయలు పక్కన పెట్టి భగవంతుడికి, భగవంతుడి సేవా కార్యక్రమాలలో, లేకపోతే తనకంటే కూడా ఇంకా లేని వాళ్ళకి 5 రూపాయలు దానం చేసినా ఆ వ్యక్తిని కూడా దాత అని అంటాం. అంటే అక్కడ ఆ వ్యక్తి ఎలా నేను ఖర్చు చేయాలి అన్నటువంటిది కొద్దిగా, లేకపోయినా ఉన్న దాంట్లో ఎలాగా ధనాన్ని సఫలం చేయాలి అనేది కొద్దిగా ఆ వ్యక్తి నేర్చుకున్నాడు కాబట్టి ధనాన్ని సదుపయోగం చేశాడు దాత అని చెప్తున్నామన్నమాట. సో ఈ విధంగా మనం ఈ 4 కేటగిరీస్ లో ఏ కేటగిరీకి వస్తాము, దానికి తగ్గట్లుగా నేను 4 రాళ్లు వెనకేసుకుంటున్నానా, లేకపోతే చింతించే కేటగిరీలో ఉన్నానా, అతిగా ఆలోచించి కాస్త ఏమైనా పిసినారితనం చేస్తున్నానా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం.
అయితే సిస్టర్, ఈ నాలుగు కేటగిరీలతో పాటు రెండు ఎక్స్ట్రీమిటీస్ ఉన్నవి చెప్తాను, అంటే నాకు అనిపించింది, మీరు చెప్పింది విన్న తర్వాత అనిపించింది. బాగా ధనం ఉంది, ఎంతో మీరు అన్నట్టుగా 11 తరాలు కూడా తిన్నా తరగని ఆస్తున్న వాళ్ళు కూడా, వాళ్ళు ఒకళ్ళకి దానం ఇవ్వడం కానీ 1 రూపాయి ఇంకొకళ్ళ మీద పెట్టడం కానీ చేయనప్పుడు ఆ ధనం వల్ల ఉపయోగం, అది ఉపయోగపడే ధనమా, అది ఆ ధనానికి ఏమన్నా అసలు సార్థకత ఉందా, అదొకటి. ఇంకొకటి, ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళకి దానం చేసేటప్పుడు వెనక ముందు చూడకుండా మొత్తం దానం చేసి కటిక పేదరికంలోకి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన పురాణాల్లో శాస్త్రాల్లో ఎంతో మందిని చూసాం. దాన్ని తనకు మాలిన ధర్మం అని అంటారు చూడు, అవతల వాళ్ళకి ఇచ్చేయటము మొత్తం. ఈ రెండు కూడా ఎక్స్ట్రీమిటీసే కదా, దీని గురించి చెప్పండి.
కొద్ది మంది ధనం ఉన్న పేదవాళ్ళు ఉంటారండి, ధనం ఉన్నా కూడా లేదు అన్నట్టుగా ఖర్చు పెట్టలేని విధంగా పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ధనపరంగా పేదవాళ్ళైనా మనసు పరంగా చాలా ధనవంతులు, చాలా పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అడిగినట్లుగా ధనం మూలుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళకి పెద్ద మనసు చేసుకుని ఒకరికి సహాయం చేయాలి అన్నటువంటి భావన కొంతమందికి కలగనే కలగదు. అందుకే భగవంతుడి మహిమలో భగవంతుణ్ణి పేదల పిన్నిధి అంటారు, గరీబ్ నివాజ్ అంటారనమాట హిందీలో. అంటే ఈ కలికాలంలో డబ్బులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మెజారిటీ చాలా వరకు దానిని భోగ విలాసాలకు, వాటికి వాళ్ల సెల్ఫ్ కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడరేమో, కానీ ఇతరులకి సహాయం చేయడానికి 1 రూపాయి తీయాలి అంటే దానికి ఎన్నో లాజికల్ క్వశ్చన్స్ వేసి ఎన్నో విధాలుగా చర్చించి లాస్ట్కి ఇవ్వకుండా కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకరేమో మొత్తం అంతా కూడా మీరన్నట్లుగా మొత్తం అంతా కూడా దానం చేసేస్తూ ఉన్నారు. ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్ మధ్యలో కూడా ఒక దారి అనేది ఉంది. అయితే అసలు ఇవ్వను లేకపోతే మొత్తం ఇచ్చేస్తాను అని, ఈ రెండు కూడా ఏంటి అంటే మనిషి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేని కారణంగా ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్ లోకి వెళ్లిపోతూ ఉన్నది. కానీ ఈ రెండిటి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది, ఒక సమతుల్య వ్యవహారం అనేది ఆ వ్యక్తి అలవర్చుకోగలిగినప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలి అనేది అతనికి అర్థమవుతుంది. అంటే ఆ బ్యాలెన్స్డ్ వ్యవహారము అంటే ఉదాహరణకి నా దగ్గర ఇప్పుడు ఎంత ధనం ఉంది, నేను ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నాను, దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారు, నేను ఖర్చు పెడుతున్నది ఎంత, నేను పొందుతున్న పుణ్యం కానీ సాటిస్ఫాక్షన్ కానీ ఎంత ఉంది అన్నటువంటి విషయాలు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మధ్య మార్గంలోకి వస్తాం. అదేవిధంగా ఇంకొక ఎక్స్ట్రీమిటీ మీరు చెప్పినట్లుగా ఉన్నదంతా కూడా ఊడ్చి ఇచ్చేస్తాను అని అనుకున్నప్పుడు, అలా ఎవరు ఇవ్వచ్చు అంటే తనపైన ఒకవేళ ఎవరు ఆధారపడి లేరు అనుకోండి, తనకి ఏ బాధ్యతలు లేవు, తను ఏకాకి ఒంటరిగా ఉన్నాడు, తను మొత్తము ఏదైనా ఒక ఆశ్రమానికి కానీ ఏదైనా సేవా కార్యక్రమానికి రాసి చేసి తర్వాత తన శేష జీవితాన్ని కూడా అదే సేవా కార్యక్రమాల్లో కొనసాగించే వ్యక్తి ఉంటే ఒకవేళ అతను మొత్తం రాసిస్తే ఒక అర్థం ఉంది అని అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి తనకున్నదంతా కూడా తన మీద 4 పెద్ద అంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ ఆధారపడి ఉన్నప్పుడు కూడా నేనంతా రాసిచ్చేస్తాను అని అన్నప్పుడు తను తన రెస్పాన్సిబిలిటీస్ ని సరిగా నిర్వర్తించట్లేదు అనే చెప్తాం, కానీ దానం చేశాడు అనేది కాస్త అది ఆ మహిమ మనం కొద్దిగా తక్కువ చేస్తాం. కాబట్టి ఎవరు ఏ కోవలో ఉన్నారు అన్నది ఈ 4 ప్లస్ ఈ 2 ఎక్స్ట్రీమిటీస్ ని, ఈ రెండింటిని గమనించి మనం ఎందులో ఉన్నాము, బ్యాలెన్స్డ్ వ్యవహారం అంటే ఏంటి అనేది కొద్దిగా అర్థం చేసుకుని నడవగలిగితే చాలా చక్కగా ఉంటుంది.
మీరు ఇందాక అన్నారు భగవంతుడు పేదల పెన్నిధి అని. సాధారణంగా మనం చదివే స్తోత్రాల్లో కానీ చేసుకునే పూజల్లో కానీ చివరికి ఈ స్తోత్రం చదువుకోవడం వల్ల లేదా ఈ వ్రతం చేయడం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అక్కడున్న ఐశ్వర్యానికి ఈ భగవంతుడికి సంబంధం ఏంటి?
అది మీరు అన్నట్లు ఇంగ్లీష్ లో కూడా చెప్తారు, హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అన్ని ఇస్తాడు భగవంతుడు అని. వెల్త్ అంటే చెప్పాలి అంటే నిజంగా ఈ స్థూల సంపద కూడా భగవంతుడు ఇస్తాడు అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. శాస్త్రాలలో మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మహాభారతంలో ద్రుపద మహారాజు, ద్రోణాచార్యులు ఇద్దరూ ఒకే చోట విద్యను అభ్యసించారు. వాళ్ళిద్దరి విద్య అయిపోయిన తరువాత ద్రుపద మహారాజేమో మంచి సుసంపన్నమైనటువంటి రాజ్యానికి రాజు అయ్యాడు, ద్రోణాచార్యుడు మాత్రం సాధారణ ఋషిగానే మిగిలిపోయాడు. అతని దగ్గర సంపన్నత, ధనము అవన్నీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అయితే శాస్త్రాల్లో ఏం చెప్తారు అంటే, ద్రోణాచార్యుడికి ఒకసారి ఒక అవసరం వచ్చి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తే ద్రుపదుడు ఏమన్నాడు అంటే, సంపన్నవంతుడు సంపన్నహీనుడితోటి మిత్రత్వం అనేది పెట్టుకోవడం జరగదు, నేను నీకేమి సహాయం చేయలేను అని చెప్పి ద్రోణాచార్యుడితో చెప్పారట. అది మనస్సు చిన్న పుచ్చుకుంటాడు అప్పుడు ద్రోణాచార్యుడు. ఇది ఒక ఉదాహరణ అయితే, ఇంకొక ఉదాహరణ కుచేలుడు శ్రీకృష్ణుడు గురించి మనం చూస్తే, గుజరాత్ లో పోర్బందర్ ఉంది కదా, ఆ పోర్బందర్ ని సుధామపురి అని కూడా అనేవాళ్ళు ఒకప్పుడు. సుధామ అంటే కుచేలుండి నార్త్ ఇండియాలో సుధామ అని అంటారు, అందుకని దానిని సుధామపురి అని అంటారు. కుచేలుడు కదా మనందరికీ తెలిసిందే, కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఒకటే చోట విద్యాభ్యాసం చేశాక అందరు ఇద్దరు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో సెటిల్ అయిపోయి లాస్ట్ కి కుచేలుడు చాలా అతి దరిద్రంలో మునిగి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కుచేలుడికి తన భార్య గుర్తు చేస్తుందన్నమాట, నీ ఫ్రెండ్ బాల్యమిత్రుడు ఉన్నాడు కదా కృష్ణుడు, అతని దగ్గరికి వెళ్లి నువ్వు సహాయాన్ని అర్థించు అంటే, తన దగ్గర ఉన్నటువంటి అటుకులు మూడు పిడికల అటుకులు కొద్దిగా మూట కట్టుకుని మొహమాటంగా కృష్ణుడి దగ్గరికి వెళ్తే అది కూడా ఇవ్వడానికి సంకోచిస్తూ, ఇంత పెద్ద భవనంలో ఉండే ఇంత గొప్ప కృష్ణుడికి నేను ఈ అటుకులు ఎలా ఇవ్వగలను అని తీసుకొచ్చిన అటుకులు కూడా మొహమాటంగా వెనక దాచిపెట్టుకుంటే, తర్వాత దానిని కృష్ణుడు తీసుకున్నాడు. ఎంతో భావనతోటి ఎంతో ప్రేమతోటి కుచేలుడు కృష్ణుడికి తినిపించాడు. కానీ నాకు ఇది కావాలి అని కుచేలుడు లాస్ట్ కి అడగలేకపోయాడు. అయ్యో అడగలేకపోయానే అని బాధపడుతూ రిటర్న్ అయ్యి తన ఇంటికి వచ్చేసరికి పూరి పాక స్థానంలో ఒక పెద్ద బంగళా, తన పిల్లలు భార్య అందరు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా పూర్తిగా సుసంపన్నమైన కుటుంబాన్ని అతడు చూస్తాడు. ఇక్కడ మనం రెండు కథలు చూసాం, ద్రుపదుడు ద్రోణాచార్యుడు, కుచేలుడు శ్రీకృష్ణుడు. అంటే ఒక వ్యక్తి దగ్గరికి, ఒక దేహధారి ఒక మానవ మాతృ దగ్గరికి మనం సహాయం కోసం వెళ్ళినప్పుడు ఒక్కోసారి వాళ్ళు హెల్ప్ చేయవచ్చు, ఇంకోసారి సహాయం చేయకపోవచ్చు. మానవ మాతృల నుంచి సహాయం అన్నది ఎప్పటికీ మనం ఆశించలేదు. కానీ ఎప్పుడైతే భగవంతుడి మీద సంపూర్ణ నిశ్చయంతో ఎంతో ప్రేమ భావనతోటి ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం తలుచుకుంటామో, మనం అనుకున్న దానికన్నా 1000 రెట్లు పదమాపదం రెట్లు మనకి భగవంతుడు మనకి ప్రాప్తిని ఇస్తాడు. ఆ ప్రాప్తిలో ధనము ఉంది, ఆరోగ్యము ఉంది, సుఖము శాంతి సంపన్నత అన్ని కూడా ఉంది. సో ఈ విధంగా భగవంతుడు ధనవంతులకే ఇస్తాడా, భగవంతుడు వీళ్ళనే కరుణ కనికరిస్తారా? ఈ రోజుల్లో చాలా మంది కాస్త డిస్టర్బ్ అయ్యి భగవంతుడితోటి అనే మాటలు ఇవే, వాళ్ళందరూ అన్ని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకేమో డబ్బులు అన్నీ ఉన్నాయి, మాకేమో ఏమీ లేవు, భగవంతుడు నన్నే పరీక్షిస్తూ ఉంటాడు, ఎందుకు ఇలా చేస్తారు అని. ఒకసారి ప్రశ్న అనేది స్టార్ట్ అయింది అంటే ఆ ప్రశ్నల క్యూ అనేది ఇలా స్టార్ట్ అవుతూనే ఉంటుంది, దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. అంటే మనము భగవంతుని మన కష్టాలతోటి చూస్తున్నాం, కష్టాలు అనే కళ్ళతోటి చూసేసరికి అక్కడ మనకి భగవంతుని సహాయం మనం పొందలేకపోయి నాకేమి చేయట్లేదేమో భగవంతుడు అన్న అపోహలోకి వస్తాం. కానీ నేనే నాకు అంటే ఒక మనిషికి స్వతహాగా భగవంతుడి మీద ఎంతో నమ్మకం ఉంటుంది, కొద్దిసేపు ఆ కష్టాలను పక్కన పెట్టి భగవంతుడి మీద సంపూర్ణ నిశ్చయంతో ఎప్పుడైతే వారిని తలుచుకుంటామో ఆటోమేటిక్ గా ఆ కష్టాలు కానీ అంటే కొండలాంటి కష్టం కూడా చాలా ఈజీగా కరిగిపోయి చాలా ఈజీగా మనకి పరిష్కార మార్గాన్ని భగవంతుడు చూపిస్తారు. కాబట్టి ధనము అనేది భగవంతుని తలుచుకున్నప్పుడు భగవంతుడి అనుగ్రహంతో తప్పకుండా ధనం అనేది కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఇంకో చక్కని ఉదాహరణ మీకు చెప్పాలి అని అంటే, కలియుగం తర్వాత మళ్లీ కృతయుగం రాబోతుంది సృష్టి ఈ కాల చక్రంలో. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, కలియుగం తర్వాత మళ్లీ మొట్టమొదటి యుగం కృతయుగం వస్తుంది, ఎందుకంటే ఈ సృష్టి చక్రం లాగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ కలియుగమయంలో పూర్తిగా వికారీ దేశం, వికారీ ప్రపంచం లాగా వికారీ ప్రపంచంగా ఉంది. రాబోయే కృతయుగము బంగారు యుగము అని చెప్తాము, అక్కడ ఎంత సంపద ఉంటుంది అంటే లెక్కలేనంత సంపద. ఆ సత్యుగం గురించి వర్ణన పుస్తకాలలో ఎంత చక్కగా రాస్తారంటే, అక్కడ ఉన్నటువంటి రాజు రాణుల డ్రెస్సులో డెకరేషన్ గా బంగారు డస్ట్ ఉంటుందంట, కిరీటాలలో వాళ్ళ డ్రెస్సెస్ లో అన్నిట్లో కూడా వజ్రాలు పొదిగి ఉంటాయి. వాళ్ళు నడిచే దారి కానీ వాళ్ళ యొక్క అక్కడ కరెంటు ఇవన్నీ కూడా ఉండవు, అక్కడ మొత్తం నేచురల్ లైటింగ్ తోటి సృష్టి ఉంటుంది. అంటే అంత గొప్ప సృష్టిని మనం ఊహించుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది, అంత గొప్ప సృష్టి ఉంటుందా అని. ఈ రోజులో మన ఇళ్లలో ఒక డైమండ్ ఉంది అంటే దాన్ని ఎంత సేఫ్ గా బ్యాంక్ లోనో ఇంట్లోనో ఎంతో సేఫ్ గా లాకర్ లో పెట్టుకుంటాం. అటువంటి వజ్రాలు లెక్క లేకుండా రాళ్లలాగా అక్కడ అలా పడి ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, భగవంతుడి తలుచుకుంటూ వారి ఇచ్చినటువంటి శ్రీమతంపై శ్రేష్టమైన దారిపై ఎప్పుడైతే మనిషి నడుస్తాడో అప్పుడు ఇంతటి ఐశ్వర్యవంతమైన ప్రపంచంలోకి భగవంతుడు మనల్ని తీసుకువెళ్తాడు.
శిష్యు, మరి అసలు ఈ ధనాన్ని ఎలాగ ఖర్చు చేయాలంటారు? మనం సంపాదిస్తాము, మనకి ఎంత కావాలో అంత ఖర్చు పెడతాము, ఫ్యూచరిస్టిక్ విజన్ తోని పొదుపు చేయాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎవరికైనా దానం చేయాలంటే చేయాలి. అంటే సద్గుణాలన్నీ అలవర్చుకున్నప్పుడు ఆ ధనాన్ని ఈ విధంగా చేస్తుంటాం కదా. అసలు ధనాన్ని మనము దాచి ఉంచొచ్చా లేదా ఖర్చు చేయాలా, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి,
ఎలా ఖర్చు చేయాలి అనే దానికన్నా కొద్దిగా ముందుగా మనం ఏ ధనాన్ని ఖర్చు చేస్తున్నాము అనేది ఒక్కసారి చూస్తే, మనీ అనేది మనందరికీ తెలుసు, బ్లాక్ మనీ అంటాము, వైట్ మనీ అని అంటాము. బ్లాక్ మనీ అంటే ఏంటి అంటే, నా దగ్గర అంటే దానికి రెండు మూడు డెఫినేషన్స్ చెప్తాం కదా. బ్లాక్ మనీ అంటే అవినీతితో సంపాదించిన ధనాన్ని బ్లాక్ మనీ అంటాము, లేదా ఉన్న ధనాన్ని గవర్నమెంట్ కి చూపించకుండా దానికి తగ్గ ట్యాక్స్ కట్టకుండా ఉన్న మనీని అంతా కూడా మనం బ్లాక్ మనీ అని చెప్తాము. సో ఈ రోజుల్లో ఈ బ్లాక్ మనీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, అందరి దగ్గర బ్లాక్ మనీ ఉంది అనేది కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు వైట్ మనీ అంటాము. వైట్ మనీ అంటే ఏంటి? నిజాయితీగా ఎంత సంపాదిస్తున్నామో ఆ సంపాదనకి తగ్గట్టుగా మనం దానిని ఖర్చు చూపించడము అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలా ఖర్చు చేయాలి అన్న విషయం వచ్చినప్పుడు కొంతమంది వైట్ బ్లాక్ ని వైట్ లాగా చేసి ఖర్చు పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ వైట్ మనీ దగ్గరకు వచ్చేసరికి దాన్ని దాన పుణ్యాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దానం చేసేటప్పుడు వాళ్ళు చాలా మంది యొక్క ఫీలింగ్ ఏంటి అంటే, ఒక పక్క పాపం చేస్తూ ఉంటారు, ఒక పక్క కరప్షన్ తోటి రకరకాల నెగిటివ్ మార్గాలతోటి ధనం సంపాదిస్తారు, సంపాదించిన ధనంలో ఒకంత కొద్దిగా తీసి పెట్టి భగవంతుడి హుండీలో వేసేస్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ మాత్రం దానం చేసిన కారణంగా నేను చేసిన పాపం అంతా భగవంతుడా క్షమించు అని అంటారు. కానీ ఈ విధంగా ధనాన్ని ఖర్చు పెట్టేసి బ్లాక్ మనీని నేను కొద్దిగా అలా చేసేస్తాను, నాకు పుణ్యం రావాలి అని అంటే, భగవంతుణ్ణి భోలానాథుడు అంటాం కానీ మరీ ఇంత అమాయకుడైతే కాదు కదా. మనం చెప్పిన స్టేట్మెంట్స్ అన్నిటికీ అది నిజమే కదా అని చెప్పి అనుకోవడానికి. సో అసలు ఖర్చు పెట్టే విధానం కూడా మనిషికి రావాలి, అది కూడా ఒక ఆర్ట్ అని చెప్పచ్చు. కొంతమంది లక్షలు కోట్లు పెట్టి బంగ్లా కొనడానికి రెడీ అవుతారు, కానీ అంటే మనకు తెలియకుండా లక్షలు కోట్లు ఖర్చు అవుతున్నా పర్వాలేదు, కానీ మన ముందు కొద్దిగా 10 రూపాయలు 100 రూపాయల దగ్గర చాలా చాలా కట్టుదిట్టాలు పెడుతూ ఉంటారు. ఫోన్ బిల్లు 200 వచ్చింది, 300 వచ్చింది, అంత ఎందుకు వచ్చింది అంటారు. అంటే మనకు కనిపించే చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం, కానీ ఒక్కోసారి ఆలోచిస్తే మన కారణంగానే కొన్ని లక్షలు కోట్లు మన దుబారా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అక్కడ నిజంగా అది మనకి అవసరమా లేదా? ఈ విషయంలో ఈ బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఫౌండింగ్ ఫాదర్ అయిన బ్రహ్మబాబా వారు ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ టీచింగ్ ఒకటి మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ అవసరం ఉంది, అవసరమైనంత ఖర్చు పెట్టడము, ఎక్కడ ఏ విధంగా సమయము సందర్భం చూసి ఖర్చు పెట్టడం అనేది అది ఒక వండర్ఫుల్ ఆర్ట్ అన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి బ్రహ్మబాబా గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సుమారు అంటే ఇది ఎప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాడు, ఒక 500 రూపాయలు వర్త్ వాచ్ అతను వేసుకుని ఉన్నారనమాట. అయితే బాబా అన్నారు, ఇది ఈ వాచ్ కాస్ట్ ఎంత అంటే, బాబా ఒక 500 దాకా ఉంటుంది బాబా అని అన్నారనమాట. ఇంత కాస్ట్లీ వాచ్ ఎందుకు, 100 రూపీస్ లో కూడా వాచ్ దొరుకుతుంది కదా అని అంటే, కాదు బాబా, కాస్ట్ అంటే క్వాలిటీ చాలా బాగా ఉంటుంది కదా, అందుకని ఇది మెయింటైన్ చేస్తున్నాను, ఇది పెట్టుకున్నాను అని అంటే, అప్పుడు బాబా ఏం చేశారంటే తన దగ్గర ఉన్న ఒక 100 రూపీస్ వర్త్ ఒక వాచ్ కొత్త వాచ్ తనకిచ్చి, నువ్వు ఇది పెట్టుకొని ఎలా ఉంది నాకు చెప్పు అన్నారు. ఆ వ్యక్తికి బాబా అంటే చాలా రెస్పెక్ట్ అనమాట, అందుకని అతడు ఇష్టంగా 500 రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కున్నా కూడా బాబా ఇచ్చారు కదా దీంట్లో ఏదో నాకు లెసన్ ఉంది నేర్చుకోవాలి అని చెప్పి ఆ 500 రూపీస్ వాచ్ తీసేసి 100 రూపీస్ తో పెట్టుకుందాం, చూడడానికి ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదనమాట. కానీ నిజంగా చూస్తే ఒక 5-6 ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఈ వాచ్ నడిచింది. అయితే అంటే బాబా అన్నారనమాట, తక్కువ ఖర్చులో కూడా మంచి క్వాలిటీ వస్తువులు దొరుకుతాయి. కొద్దిగా 4 షాపులు వెళ్లి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కానీ నేనేమి ఎంక్వైరీ చెయ్యను, మంచి క్వాలిటీ నాకు కావాలి అన్నటువంటి ముసుగులో కాస్ట్లీ వస్తువులు వేసుకునే అటాచ్మెంట్ ని, ఆ అలవాటుని, ఫ్యాషన్ ని మనం చేసుకున్నాం. కాబట్టి అంటే ఇక్కడ ఎలా ఖర్చు చేయాలి అన్న విషయంకి వచ్చినప్పుడు, వాచే కొనుక్కుంటున్నాం కానీ 100 రూపాయలు ఖర్చు వాచ్ కావాలా, 500 రూపీస్ వాచ్ కావాలా అన్నది ఇక్కడ మన యొక్క పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకొంతమంది నా కోసం నేను అసలు ఏమీ ఖర్చు పెట్టుకోను, నేనంతా మా వాళ్ల కోసమే ఆలోచిస్తాను అని వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా, అవసరమైతే ఫ్రూట్స్ తినాల్సి ఉంటుంది, మందులు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇంట్లో లేడీస్ యొక్క తత్వం ఇలా ఉంటుంది అనమాట, వాళ్ళకంటూ ఏమీ ఖర్చు పెట్టుకోకుండా, ఇంట్లో ఒక్కరే ఉన్న రోజులు ఏమీ తినకుండా, భోజనం చేసుకోకుండా, నా ఒక్కరికి ఎందుకులే అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ, దానికి వాళ్ళు ఏమంటారు అంటే నా కోసం, నేను నా కోసంగా ఖర్చు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, మందులని ఫ్రూట్స్ అని నాకు ఇష్టం లేదు అని అంటారు అనమాట. సో ఇది కూడా రాంగే. శరీరం అనేది ఒక మందిరము అని చెప్తాం. ఈ మందిరాన్ని క్లీన్ గా పెట్టుకోవడానికి, లేకపోతే ఆరోగ్యంగా పెట్టుకోవడానికి అవసరమైనటువంటి బేసిక్ ఖర్చులు పెట్టుకోవడంలో, అది దుబారా ఖర్చు అని అనుకుంటున్నాము అంటే అక్కడ ఏదో మన నెగ్లిజెన్స్ అన్న అర్థమవుతుంది, లేకపోతే మన ఇగ్నోరెన్స్ అన్న తెలుస్తుంది. కాబట్టి ఆరోగ్యం దగ్గర కానీ, చదువు దగ్గర కానీ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఈ రకరకాల సందర్భాలు మనం చూసినట్లయితే చాలా చక్కగా మనకి ఎంత ఖర్చు పెట్టాలి అనేది అర్థమవుతుంది.
థ్యాంక్ యూ సిస్టర్. విన్నారు కదండి, ధనం సంపాదించడం ఒక్కటే కాదు ధ్యేయం, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చక్కటి అవగాహన పెంచుకుని మనం ప్రవర్తించాలని చాలా చక్కగా చెప్పారు. మరి మరిన్ని విషయాలు తెలుసుకునేంత వరకు సెలవు.